కృష్ణుడు నిజానికి వీరుడు, ధీరుడు, శూరుడు. ప్రస్తుతం కోవలయాపీడం తమ కళ్ళ ముందు చావడం, దాన్ని చంపిన బలరామకృష్ణులు దంతములు భుజం మీద పెట్టుకురావడంతో వాళ్ళని చూడగానే ఆ పూట అతని గుండెకాయని ఎవరో చేత్తో పట్టుకుని పీకినంత బాధ కలిగింది, భయం కలిగింది. అయినా సరే చాణూరుడికేసి ముష్టికుడికేసి సైగ చేశాడు, మీరు చూసుకోండి వీడి సంగతి అన్నట్టుగా. ఈలోపు బలరామకృష్ణులు సభాస్థలం లోపలికి అడుగు పెట్టారు. అప్పటికే ఒక పక్కన నందుడు మొదలైన వాళ్ళు, గోపాలకులు, మరో పక్కన మధురాపుర పౌరులు, కొన్ని చోట్ల యోగులు, యాగం చేయించడానికి వచ్చిన పురోహితాది మహానుభావుల బృందం, వీరంతా కృష్ణుని చూస్తున్నారు. వాళ్ళంతా కృష్ణుని చూసి పరవశించిపోతున్నారు. ఆ సమయంలో ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈతడా దేవకీ వసుదేవులకు జన్మించి రాత్రికి రాత్రే మధురానగరం విడిచి వ్రేపెల్లలో అడుగుపెట్టిన పుణ్యాత్ముడు, ఈతడా కళ్ళు తెరవని పసిపాపడే ఈ పూతన చనుబాలు తాగి దానిని చంపిన మహాత్ముడు, ఈతడా బండిని పైకి ఎగరేసి కింద పారవేసి చంపినటువంటి వాడు, ఈతడా జంట మద్ది చెట్లు కూల్చినవాడు, ఈతడైనా బకాసురుణ్ణి, అఘాసురుణ్ణి, వత్సాసురుణ్ణి చంపినవాడు అంటూ ఉంటే కొంతమంది పెద్దలు అన్నారు, వాళ్ళని చంపడం ఏమిటండి, కాళీయుడి పడగల మీద తాండవమాడట అని కొందరన్నారు. అవునవును, ఈతడు గోవర్ధన పర్వతం కుడి చేత్తో పైకెత్తి దేవేంద్రుడి గర్వమడిచి గోపాలకుల్ని రక్షించాడు. ఇంతటి మహాత్ముణ్ణి మనం ఎంతో పూర్వం చూడడం. కొండెత్తిన వాడికి కొండ కంటే ఎక్కువ బలం ఉంటుందా ఏనుగు, ఆ బోడి ఏనుగుని చంపడం లెక్క అని కొందరన్నారు. ఏనుగుని చంపడమే కాదు, నేను కొండలాంటి వాడిని అనుకున్న కంసుడి సంగతి ఏం చేస్తాడో అని కొందరు అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ఉండగా చాణూర ముష్టికులు కంసుడి కన్ను సన్న అర్థం చేసుకుని బలరామకృష్ణుల దగ్గరకు వచ్చారు. హే నందసూనో హే రామ, భవంతౌ వీరసమ్మతౌ నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాజ్ఞాహూతౌ దిదృక్షుణ. ఓ నందపుత్ర కృష్ణ, ఓ బలరామ, మీ ఇద్దరు మహావీరులని విన్నాం, ఇప్పుడు కూడా కళ్ళారా చూచాం. మీరు వీరులని ఇంతో పూర్వం ఎంతోమంది చెబితే చిన్నపిల్లలు ఏమిటి, ఇంత పరాక్రమం ఎలా వస్తుంది వారికి అనుకున్నాం. ఇప్పుడు ఈ ఏనుగుని పట్టుకుని పీనుగుని చేశాక అమ్మో చూడ్డానికి లేతగా కనపడుతున్నారు, మృదువుగా ఉన్నారు, వెన్నలా నున్నగా ఉంది శరీరం, కానీ శరీరం లోపల ఎముకలు దృఢంగా ఉన్నాయని అర్థమయ్యింది. ఇక మీరు కంసమహారాజు గారు ఆహ్వానించగా ఇక్కడికి వచ్చారట. అంతటి రాజుగారు ఆహ్వానించగా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న విద్య రాజుగారికి ప్రదర్శించి చూపించి ఆయన్ని మెప్పించి కానుకలు పుచ్చుకోవాలి. జనములు నేర్చిన విద్యలు జననాథుల కొరకు కాదే, ప్రజలు ఏదైనా విద్య నేర్చుకుంటే అది ప్రభుత్వానికి చూపించాలి, ప్రదర్శించాలి. ఎవరిలో ఏ కళ ఉంటే ఆ కళ ప్రభుత్వం దగ్గర ప్రదర్శించాలి. రాజుగారు మెచ్చుకుంటే, మీ కళలను మెచ్చుకుంటే ఆయన మీకు కానుకలు ఇస్తాడు. మీరు మల్ల యుద్ధం బాగా చేశారని విన్నాం, ఇప్పుడు మేము కూడా మల్లులమే కనుక మాతో కాసేపు మల్ల యుద్ధం చేసి మీ మల్ల యుద్ధ విద్య నైపుణ్యం రాజుగారికి చూపించండి, కానుకలు అందుకోండి అనగా, అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, చాణూరా, నువ్వు చూస్తే అలా పైకి తలెత్తి చూడాలి, తాడి చెట్టంత పొడుగుతో కొండలా ఉండవు, అసలు నీ బొజ్జకేసి నన్ను నొక్కేమంటే పచ్చడైపోయేటట్టున్నాను. అదేం పొట్టరా వరి నీ దొంపతెగ ఏం తిన్నావు కానీ. ఇక ఈ ముష్టికుడు కూడా, వాడి ముష్టి చూస్తే అదో భయంకరంగా ఉంది. మీ ఇద్దరూ కొండల్లాగా బండల్లా ఉన్నారు. ఎంతో కాలం నుంచి మల్ల యుద్ధం చేసి చేసి మీ శరీరములు కర్కశమైపోయాయి, కఠినమైపోయాయి. మేం పసివాళ్ళం, సాములు లేవు మా వలన. మేము సాముగరిడీలు చేయలేదు, ఏ జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయలేదు. సత్వము కల్దనరాదు, శరీరంలో కూడా పెద్దగా బలం ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. మేము చూసాంగా బక్కగా ఉన్నాం. మేము మీరు కొండలం, మీరు బండలం, మేము బుల్లి కొండలం. మల్ల సంగ్రామ విశారదుల్ కులిస కర్కశ దేహులు మీరు, మీరో మల్ల యుద్ధములు ఆరితేరినవారు. వజ్రంలా మీ శరీరాలు కఠినంగా ఉన్నాయి, అటువంటి మీతో యుద్ధం చేస్తే మేము ఏమైపోతాం, ఏనుగుతోటి కుందేలు యుద్ధం చేయగలదా, భయంకరమైనటువంటి కొండ చిలువతో చిన్న జింక యుద్ధం చేయగలదా? అయినా మీరు ముచ్చట పడుతున్నారు కనుక మీ మాట కాదనకూడదు. రాజుగారి ముచ్చట మీ ముచ్చట తీరుస్తూ అని చేతులలా ఒకసారి సవరించుకుని కృష్ణుడు, నీతో నేను యుద్ధం చేస్తాను, ముష్టికుడితో బలరాముడు యుద్ధం చేస్తాడు, మీరు కోరారుగా మీ ముచ్చట తీర్చాలి అనగానే, ఏమిటి యుద్ధం ప్రదర్శించండి అంటే ఏకంగా నాతోటి యుద్ధం చేస్తానంటావా? ఓరి కుర్రాడా, ఏమిరా నీ సాహసం? కృష్ణ, ఇంతవరకు నాతో ముఖాముఖి తలబడి యుద్ధం చేస్తామని ఒక్కడ పిలవలేదు. నేను పిలిస్తే హడిలి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిలిస్తే యుద్ధానికి వచ్చి నా చంక కింద పడి పచ్చడైన వాళ్ళు ఉన్నారు, చంక కింద పెట్టి అలా ఒక్క నొక్కు నొక్కే దెబ్బకి తెచ్చారు. చావకేం చేస్తారండి, వాడు చంక కింద పెడితే దిక్కుమాల వాసనకే చస్తారు సగం. అలాంటి దుర్మార్గుడు వాడు. ఇప్పుడు వాడి కోపం వచ్చిందనమాట, కృష్ణుడు నేను నీతో యుద్ధం చేస్తానని కానీ అంటే నాతో యుద్ధం చేసేవాడివా? నాతో పోరగా ఎంతవాడ విసిరో, నా పాటియే నీవు, నాతో పోరాడడానికి నువ్వెంత, నీ బతికెంత, నా అంతవాడిని అనుకుంటున్నావా? నేను ఎవరిని, విఖ్యాతి పొందిన వాడిని, తెలుగువాడిని పైగా, సత్కులంలో పుట్టాను, మంచి పరమ పవిత్రమైనటువంటి వంశంలో పుట్టాను, సాముగరిడీలు చేసిన వాడిని, వీరుణ్ణి. చూసావా ఈ పిలక, ఈ పిలక ఇంతవరకు ఎవడు పట్టుకోలేకపోయాడు. ఎప్పుడైనా నీ సిగతరగా అంటారే అంటే ఏమిటనమాట, మల్లుడి యొక్క పిలక కనుక తరిగారా ఇక వాడు చచ్చిపోయిన వాడి కింద లెక్క. ఆ పిలక ఎవడికి దొరకకుండా యుద్ధం చేయాలట. నీ పిలక నా చేతిలో చిక్కింది అన్నాడా వీడు ఓడిపోయినట్టే. అందుకని యుద్ధంలో అలా అలా తిరుగుతారు, వాడు పట్టుకుంటే డొక్కలో కుమ్ము కుమ్మి చంపేస్తారు. ఎక్కువసేపు ఆ పిలక అలా పట్టుకుని కింద పారేశారంటే ఇంక అవతలవాడు బతికినా చచ్చిన వారితో సమానం. అందుకని ఈ పిలకని ఎప్పుడూ చేజిక్కించుకోకుండా చూడాలి. పుచ్చుకో చూస్తాను ఈ పిలక, పిలక పట్టుకుంటే ఆ పిలక ఇలా గిర్రం తిప్పుతాను, నువ్వు గిర్రం తిరుగుతావు, బొంగరంలో వెళ్ళి గోడ అవతల పడతావు. ఏమనుకుంటున్నావు రారా అని చేతులు తెరిచి మీదకొచ్చాడు. అంతంత జబ్బలతో ఉన్న చేతులు అవి. శ్రీకృష్ణుడి చేతులు బుల్లిగా లేతగా ఉంటాయి, ఇదిగో నాలాగా ఎర్రగా ఉంటాయి పాపం అరిచేతులు, లేతవి. ఆ లేత అరిచేతులతో ఆ చేతులు పట్టుకుని యుద్ధం చేసేట. బలరాముడేమో ముష్టికుడితో యుద్ధం మొదలెట్టాడు. వాళ్ళు సరదాగా కాసేపు తప్పించుకుంటూ యుద్ధం చేశారు. వెంటనే చంపడం బాగుండదు కదా, అందుకని కొంతసేపు యుద్ధ నైపుణ్యం ప్రదర్శించారు. అది చూస్తున్నటువంటి పౌరులంతా ముక్కు మీద వేలేసుకుని, ఏం అన్యాయం అండి ఇది, కొండ ఎలక యుద్ధం చేయటమా, బుల్లి బుల్లి కుందేళ్ళు లాంటి పిల్లలతోటి ఇంతంత ఏనుగులు లాంటి వాళ్ళు యుద్ధం చేయటమా, ఘోరమైన కలియుగం వచ్చి పడిపోయినట్టుంది. రామ రామ, వజ్ర శరీరులు ఈ మూర్ఖులు, ఈ పాపాత్ములు ఎక్కడా, పాపం లేతగా అమాయకంగా ఉన్న ఈ పిల్లలు ఎక్కడా, ఇటువంటి వాళ్ళతో యుద్ధం జరుగుతున్నప్పుడు మనబోటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఈ రాజుగారు ఎంత క్రూరుడు, కావాలని ఈ మల్లులని పిల్లల మీదకి ఉసిగొలిపి వాళ్ళని చంపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మనబోటి వాళ్ళు ఇక్కడుండి తప్పు అనాలి. ఒకవేళ చెప్పపోతేనో, సభ్యదోషాన్ అనుస్మరన్ అబ్రువన్ విబ్రువన్ నజ్ఞః నరః కిల్బిషమశ్రుతే, ఒకచోట అధర్మం జరుగుతున్నప్పుడు ఇది తప్పు, ఇలా జరగకూడదు అని చెప్పనివాడు మహాపాపాలు అనుభవిస్తాడు, నరకానికి పోతాడట. అందుకని ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఎదురుగుండా తప్పు జరుగుతుంటే, అధర్మం జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పాలి. చెప్పకపోతే ఆ పాపం మనకంటుకుంటుంది, నరకానికి పోతాం, ఛీ ఇక్కడ మనం ఉండలేము, ఎందుకంటే చెబితే వాడు చంపుతాడు, చెప్పకపోతే ఈ అధర్మంలో మనం పాలు పంచుకున్నట్టు అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఇంతలో శ్రీకృష్ణుడు అవన్నీ విన్నాడు, పాపం వీళ్ళంతా నా కోసం సానుభూతితో పలుకుతున్నారనుకుని అమాంతంగా చేతిని పిడికిలి కింద బిగించి గుండెల మీద ఒక్క గుద్దు గుద్దాడు చాణూరుడిది. చాణూరుడు ఒక్క దెబ్బకే కంపించిపోయాడు. మంచి బలమైన ఏనుగు తొండంతో పట్టి ఊపితే తోటకూర కాడ కదిలిపోయినట్టుగా కదిలిపోయాడు, కింద పడిపోయాడు. నోట్లోంచి నెత్తురు కక్కుకున్నాడు, గుడ్లు బయటకు వచ్చాయి, ఏ ఏ అని రెండుసార్లు అరిచి చచ్చిపెట్ట, ఏదు ఒక్క గుద్దుకి, గుద్దుకు చస్తాం అనేవారే పూర్వం, అలా చచ్చిపెట్టేవాడు. బలరాముడు కూడా, ఇతడు నిజంగా బలరాముడురా అందరూ అని పొగుడుతూ ఉండగా గట్టిగా పొగిడారటండి పొగడటం కూడా. బలరామ, నువ్వు నిజంగా బలరాముడివిరా అని అందరూ పొగుడుతూ ఉండగా ఈ ముష్టికుడు రెండు కళ్ళు పట్టుకుని, ఏది కొండంత ఉన్నటువంటి ముష్టికుడు కాళ్ళు పుచ్చుకుని గిర్రను తిప్పేలా విసిరి పారేశాడు. పడ్డంతో వాడి శరీరం చిన్న భిన్నమైపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, ఏ అని రెండుసార్లు తలకాయ ఊపాడు. ఇక మూడోసారి ఊపల వెళ్ళిపోయాడు పైకి. దాంతో మిగతా మల్లులు చాణూర ముష్టికులే చచ్చిపోతే మనమే యుద్ధం చేస్తాం బాబోయ్, వాళ్ళ బలంలో వెయ్యో వంతు లేదు మనకి, ఇక్కడ ఉంటే ఒక క్షణంలో చచ్చేటట్టున్నాం, రెండు ఇబ్బందులు ఇక్కడ ఉంటే కంసుడు యుద్ధం చేయండి అంటాడు. యుద్ధం చేస్తే చస్తాం, యుద్ధం చేయకుండా ఉంటే వాడి చేతిలో కంసుడి చేతిలో చస్తాం. కాబట్టి చెయ్యకపోతే కంసుడి వల్ల, చేస్తే కృష్ణుడి వల్ల గండం. ఎందుకు వచ్చింది? బతుకుంటే బత్సలాకు తిని బతకచ్చు. పద్మాకర్ గారు ఉపన్యాసం అయ్యాక ఇంత ప్రసాదం పెడతారా, ప్రసాదం తిని బతకచ్చు. ఎందుకు వచ్చిందని పరుగో పారిపోయారట. ఎవరి దారిన వాళ్ళు పారిపోయారు. అప్పుడు కంసుడు తప్ప తక్కిన వాళ్ళంతా వీలాగే చప్పట్లు గట్టిగా కొట్టారటండి. ఆనందంతో భలే కృష్ణ భలే కృష్ణ అన్నారు. కంసుడికి ఆగ్రహం కలిగింది. ఎవరక్కడ, ఇక్కడ నాకు వ్యతిరేకంగా చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు, కాబట్టి ఈ చప్పట్లు కొట్టే వాళ్ళందరినీ చితక్ కొట్టేయండి. ఇక్కడ ఉన్నటువంటి గోపాలకులు, ఈ నందుడు మొదలైనటువంటి వాళ్ళని చెరసాల్లో పెట్టేయండి. తక్కిన వాళ్ళ మూటాముళ్ళే దోచుకుని వాళ్ళని తరిమి అవతలకు పారేయండి. ఈ దుష్టులైన బలరామకృష్ణుల్ని చంపండి, లేదా పురం నుంచి వెళ్ళగొట్టండి, నందుణ్ణి బంధించండి. పరమ దుర్మార్గుడైన వసుదేవుడు, వాడు పేరుకు బంధువే కాని దుర్మార్గుడు, వాడిని చెరసాల పాలు చేసేయండి. లేదా హన్యతాం, వాడిని చంపేయండి. ఇంకా ఉగ్రసేన పితాచాపి సానుగహ పరపక్షకహ, మా నాన్న ఉగ్రసేనుడు పేరుకు నాకు తండ్రి, కానీ ఎప్పుడు వసుదేవుని పొగుడుతాడు, ఎప్పుడు నేనేం చేసినా ఇది అధర్మం అంటాడు. కాబట్టి ఈ ఉగ్రసేనుడిని కూడా చంపేయండి, అతని అనుచరుల్ని చంపండి, అందరినీ చంపండి, రోయ్ చంపండి అన్నట. పిచ్చెక్కి కంసుడు ఇలా చంపండి కొట్టండి అని అరుస్తూ ఉండగానే కృష్ణుడు రివ్వన కింద నుంచి ఎగిరి వాడు ఎత్తుగా కూర్చుని ఉన్నటువంటి ఆ మంచి మీదకి దూకాడు. చాలా ఎత్తుగా ఉంటుంది కంసుని యొక్క మంచె, పొలాల్లో వేసే మంచె కంటే తల గట్టిగా కట్టించుకున్నాడు ఆ స్టేడియంలో, అది సింహాసనంలో ఉంటుందన్నమాట. ఆ మంచె మీదకి ఇక్కడి నుంచి ఎగిరి దూకాట. అసలు గరుత్మంతుడు ఆకాశంలో అంత వేగంగా ఎగరగలడా లేదా అన్నంత సందేహం కలిగింది చూసేవాళ్ళకి. క్షణకాలంలో పైకి ఎగిరి అమాంతంగా కంసుడి యొక్క జుట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కంసుడు కత్తి దూసి డాలు పుచ్చుకుని, రారా ఈ కత్తితో నిన్ను ముక్కల్ని చేస్తాను అని కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తగానే కృష్ణుడు మళ్ళీ డేగలా ఎగిరి ఆ కత్తి తీసి అవతల పారేసి వాడి కిరీటం విసిరి వాడి జుట్టు పుచ్చుకుని పైనుంచి ఈడ్చి కిందకు తోశాడు. తోయడంతో కింద పడి చచ్చిపోయాట. అసలు యుద్ధం లేదు, ఏం లేదు, వాడు జుట్టు పుచ్చుకుని కిందకు తోయడంతో క్షణాల్లో చచ్చిపోయాడు. ఇంకా వాడి భటులైనా యుద్ధం చేశారు, ఆ ఏనుగైనా యుద్ధం చేసింది, కానీ వీడు ఏ యుద్ధము లేకుండా టక్కన కింద పడి చచ్చిపోయాడు. అప్పుడు సభాసదులలో కంసుడంటే ఇష్టం కలిగిన అతని బంధువులు హాహాకారాలు చేశారు, కంసుని తమ్ముళ్ళు ఏడ్చారు. అప్పుడే ఒక తమాషా జరిగింది టండోయ్. స నిత్య దోద్విగ్నధియాతమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్ దదర్శ చక్రాయుధమగ్రతోయ తదేవ రూపం దురమాపవాప. మృత్యుభయం వల్ల కంసుడు ఎప్పుడూ కూడా, ఇక్కడ చెప్పారన్నమాట, పిబన్ అంటే తాగుతున్నప్పుడు, వదన్ మాట్లాడుతున్నప్పుడు, విచరన్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు, శ్వసన్ ఊపిరి తీసుకుంటున్నప్పుడు, స్వపన్ అక్కడికి నిద్రపోతున్నప్పుడు, ఇలా సర్వకాల సర్వావస్థలలో కృష్ణుణ్ణే తలుచుకున్నాడు. కృష్ణుణ్ణి చంపాలి, కృష్ణుణ్ణి కొట్టాలి, కృష్ణుణ్ణి నరకాలి అని కృష్ణ 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 అని తలుచుకున్నాడు. ఆ రూపమే అతనికి ఎప్పుడూ కంటి ముందు కనపడేది. ఇలా ఎప్పుడు కృష్ణుడు తలుచుకోవడం వల్ల ఇప్పుడు కింద పడి చావగానే కంసుడి శరీరంలోంచి ఒక జ్యోతి బయటకు వచ్చి, అంటే అతని ప్రాణం ఒక జ్యోతి రూపంలో పైకి వచ్చింది. అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడిలో కలిసిపోయిందిట. వాడు ఎంత అదృష్టవంతుడండి. దురవాపమాప అన్నారు, యోగులు కూడా పొందలేని శ్రీకృష్ణ పరమాత్మని పొందాడు. వైరముతో కృష్ణుణ్ణి పదే పదే తలుచుకుని ఆయనలో కలిసిపోయాడు. అప్పుడు కంసుని సోదరులు కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు, జిహ్వుడు, మాద్యుడు, దుష్టుడు, నికృష్టుడు మొదలైనటువంటి 8 మంది సోదరులు, వీళ్ళంతా ఎంత ఘోరమైన అవమానం జరిగింది మా అన్నయ్యకి. ఎక్కడి నుంచో ఒక కుర్రాడు వచ్చాడు, మా అన్నయ్యని చంపాడు, వీణ్ణి ఇప్పుడు మేము చంపుతామంటూ లేచారట. న్యగ్రోధుండును గహ్వుడును మొదలుగా నానాయుధ అనేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడును మాద్యద్గజేంద్రాభుడై ఉగ్రుండై పరిఘాయుధోల్లసితుడై ఉండొండ చండాడి కాలాగ్రక్షోణికి పుచ్చరాముడు గరీయస్థేముడై వారలన్. ఈ న్యగ్రోధుడు, గహుడు, జుక్వుడు, కంకుడు మొదలైన కంసుని తమ్ముళ్ళు 8 మంది కూడా ఈరోజు కృష్ణుణ్ణి చంపుతాం, మా అన్నయ్యని చంపిన ఈ దుర్మార్గుణ్ణి వధించి పగ తీర్చుకుంటాం, అన్నయ్యతో పాటు ఈతన్ని నరకానికి పంపుతాం అంటూ కత్తులు, కటార్లు, సోలాలు, గదలు పుచ్చుకుని కృష్ణుడి మీదకి పరుగు పరుగునొచ్చారు. అప్పుడు బలరాముడు, తమ్ముడు అందరినీ నువ్వే చంపితే ఇక నేనేం చేయటం, ఖాళీగా ఎంతసేపు కూర్చుంటాను, ఉట్నే చప్పట్లు కొట్టడానిక కుదరదు కదా, ఈ 8 సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఊరుకో, నువ్వు గమనుండు అన్నాడు. ఆ పక్కనే ఇంత ఇనప గడి ఒకటి ఉందిటండి తలుపుకి, ఆ గడియని పటక్కన పీకి రండి 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 దయచేయండి అని పిలిచి గడియతో వాళ్ళ నెత్తి మీద పటా 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 కొట్టి 8 మంది తలకాయలు పగలు కూడా చంపేశాడు. యుద్ధభూమికి, ఆ రంగస్థలానికి, అక్కడ క్రీడాస్థలానికి ముందు కంసుణ్ణేమో బలిచ్చాడు కృష్ణుడు, ఇప్పుడు సోదరుల్ని అన్నగారు బలిచ్చారు. ఈ విధంగా సోదర సహితముగా పీనుగై పడిపోయాడు కంసుడు. అప్పుడు దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు. అమ్మయ్యా, ఈ దుర్మార్గుడు ఎంత పీడించాడు మమ్మల్ని, వీడిని బలే చంపేశావు కృష్ణ, జయహో అంటూ ఆనందంతో దేవతలు పైనుంచి బలరామకృష్ణులపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మోగాయి, అప్సరసలు నృత్యం చేశారు. ఇంతలో ఈ విషయం తెలిసిన కంసుడి భార్యలు అంతా వచ్చారు. ఒకళ్ళ ఇద్దర గుర్రం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదని వీడికి 100 మంది కంటే ఎక్కువ భార్యలు, వాళ్ళంతా వచ్చి పడిపోయారట. పడిపోయి కంసుడి మీద పడి ఈ ఆడవడం మొదలెట్టారు. హా మహావీర కంసరాజా, మేము ఎంత చెప్పినా వినిపించుకోక కృష్ణుడితో పగ తెచ్చుకుని చచ్చిపోయావు కదా అని ఏడ్చారు. అందులో కొంతమందికి జ్ఞానం ఉన్నదండి, వాళ్ళలో కొంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళకి తెలుసుట కృష్ణుడు భగవంతుడని. మేము ఎంతో చెప్పాం, నీ మేనల్లుళ్ళు వాళ్ళు, వాళ్ళని ప్రేమగా పిలిస్తే ఈ యుద్ధం రాదు కదా, వాళ్ళ చేతిలో చావవు కదా అంటే వినిపించుకున్నావు కాదు. కృష్ణుడు పరమాత్మ అని నారదాదులు చెప్పినప్పుడైనా నువ్వు పరమాత్ముడివి, నీతో వైరమేమిటి, నువ్వు అనుగ్రహించు అని వాళ్ళని పూజించి ఉంటే కృష్ణుడు తనని పూజించిన వాళ్ళని చంపగలడా, చంపడు కదా. నీకు రాజ్యము దక్కేది, కీర్తి దక్కేది, మోక్షము దక్కేది కదా, మమ్మల్ని విధవల్ని చేసిపోతావా, మా మాట విన్నావా, దిక్కులు జయించావు, నీ మనస్సు జయించలేకపోయావు, పాపాత్ముల సాంగత్యం వల్ల మహాత్ములతో విరోధం తెచ్చుకున్నావు, ఆ పుణ్యాత్ముడి మీద శ్రీకృష్ణుడి మీద లేనిపోని కామెంట్లు పెట్టి ఆయన తిట్టావు, ఆ పాపం అనుభవించావు, నువ్వు ప్రాణులను హింసించావు, ఆ ప్రాణుల హింస ఘోషయ్యి నిన్ను చంపింది. ఎప్పుడూ ఎవరికీ హింస కలిగించకూడదు, ఆ హింస ఎప్పుడో ఒకప్పుడు నీ ప్రాణం తీస్తుందని చెబితే విన్నావు కాదు అని ఏడుస్తున్నారట. ఒక్క ఇద్దరు తప్ప అందరూ కృష్ణుడిని పొగిడిన వాళ్ళే, ఒక్కిద్దరు మాత్రం కృష్ణుడిని తెగతిట్టుకున్నారు. కారణం వాళ్ళిద్దరూ జరాసంధుడి కూతుళ్ళు, అస్థి ప్రాస్థి అని ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరే జరాసంధ పుత్రికలు. వాళ్ళెప్పుడు జరాసంధుడిలాగే, కంసుడిలాగే కృష్ణుడిని తిట్టుకునేవారు. వాళ్ళు మాత్రం కృష్ణుడు అన్యాయం చేశాడు, పాపాత్ముడు అన్నారు తప్ప తక్కిన వాళ్ళంతా ఇది తప్పు కృష్ణుడిది కాదు నీదే తప్పు, ఏమైతేనే చివరికి చచ్చావని ఏడ్చారు పాపం. అప్పుడు కృష్ణుడు వచ్చి, అత్తయ్యలు దుఃఖించకండి, అతడు వీరుడు, వీరుడు యుద్ధంలో చావడం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, యుద్ధరంగంలో వీరోచితంగా మరణించిన వారి కోసం దుఃఖించొద్దు, ఉత్తర క్రియలు చెయ్యండి, ఉత్తమగతులకు వెళ్ళాడని సంతోషించండి అని వాళ్ళందరినీ ఓదార్చి పంపాడు. ఉత్తర క్రియలు, అపర క్రియలు చేయించాడు. అప్పుడు బయలుదేరి చెరసాల దగ్గరికి వెళ్ళి దేవకీ వసుదేవుల్ని విడిపించాడు. దేవకీ వసుదేవులు ఒక జైల్లో, ఆ పక్క జైల్లోనేమో చెరసాలలోనేమో కంసుడి తండ్రి ఉగ్రసేనుడు ఉన్నాడు. వాళ్ళందరినీ చెరసాలలోంచి బయటకు తీసుకొస్తే బలరామకృష్ణులు చూచి వాళ్ళు ఉద్వేగం పొందారు, కానీ పట్టించుకోలేదట. ఎందుకని, వీళ్ళు జగదీశ్వరులు, మా పుత్రులు కారు, పుట్టినప్పుడే విశ్వరూపం చూపించిన మహానుభావుడి కృష్ణుడు మా కొడుకుని ఎలా అనుకుంటాం, కాబట్టి భగవంతునికి నమస్కరిస్తాం కానీ కౌగిలించుకుని పిల్లవాడిని చూచినట్టుగా పుత్ర ప్రేమని పంచలేము అనుకున్నారట వాళ్ళు. అప్పుడు కృష్ణుడు కనిపెట్టాడు. జగదీశ్వరుడిగా భావిస్తున్నారు వీళ్ళు నన్ను, నన్ను భగవంతుడికి ఎందుకు గుర్తించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తల్లిదండ్రుల ప్రేమ కోసం నేను దిగొచ్చాను. ఇప్పుడు వీళ్ళు నన్ను రోజు దేవుడా దేవుడా అంటూ పూజిస్తే అప్పుడు తండ్రికి కొడుక్కి మధ్యలో ఉండే బంధం ఉండదు. తండ్రికి కొడుక్కి ఎలాంటి బంధం, ప్రేమబంధం ఉండాలి, పుత్రబంధం ఉండాలి. అలాగే తల్లి కొడుకుని పుత్రుడిగా భావించే వాత్సల్యంతో దగ్గరికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ దేవకీ వసుదేవులు పుత్రభావం విడిచిపెట్టి, మిత్రభావం విడిచిపెట్టి, సాక్షాత్ భగవంతుడనే భావంతో పూజిస్తే అది ఎలా ధర్మమవుతుంది అనుకుని వెంటనే యోగమాయని ప్రయోగించాట. నిజాం మాయాం, ఆయన మహామాయ, ఆ మాయని అలా ప్రయోగించగానే అంతా మర్చిపోయారు వాళ్ళు. అప్పటిదాకా కృష్ణుడు పరమాత్మ జగదీశ్వరుడు అనుకుంటున్న దేవకీ వసుదేవులు నాయన బాబు పుత్ర అన్నారట, ఇదే మాయ. క్షణాలు అన్నీ మర్చిపోతారన్నమాట. అప్పటిదాకా భగవంతుడు అనుకున్నవాడినే మామూలు వాడు అనుకోవడమే మాయ అంటే. ఈ మాయలో పడనవాడు ఎవడు ఉంటాడు? దగ్గరకు వచ్చి కౌగిలించుకుని, నాయనలారా మాకు ఎంతో దురదృష్టమైనటువంటి సంఘటన కలిగింది మా జీవితంలో, మీరు పుట్టారు కానీ మాకు దూరం అయిపోయారు, మిమ్మల్ని పెంచలేకపోయాం, దురదృష్టం అని ఏడ్చారట అప్పుడు వాళ్ళు. మీ పెంపకపు బాధ్యత నందుడికి దక్కింది, ఏం చేస్తాం, కాలప్రభావం ఇది, కన్న బిడ్డల్ని ఇంతకాలానికి చూసుకోగలిగాం, ఎన్నాళ్ళు చూసుకోలేకపోయాం అనుకున్నారు. అలా పలికారు. అప్పుడు కృష్ణుడేమన్నాడు, తల్లిదండ్రులారా తప్పు మీది కాదు నాది, నేను పసివాణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, కాబట్టి మీరే తల్లిదండ్రులని నాకు అప్పుడు తెలియలేదు, ఆయన తెలియలేదుట, ఏది పుట్టి పుట్టగానే విశ్వరూపం చూపించి నన్ను అక్కడ చేర్చండి అన్నది ఆయనే. ఏం చేస్తాం మేము పసివాళ్ళం మాకు తెలియలేదు, పెద్దయ్యాక నారదాదుల వల్ల తెలిసింది, ఇన్నాళ్ళు మీరు తల్లిదండ్రులని తెలియక ఎక్కడో హాయిగా సద్దన్నం తింటూ పొద్దు గడిపాం, వెన్నపూస తిన్నాం, నున్నగా తయారయ్యాం, కానీ తెలిసాక తిన్నగా మీ దగ్గరకు వచ్చాం. తల్లిదండ్రులు ఇన్నాళ్ళు చెరసాలలో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా సుఖభోగాలు అనుభవిస్తున్న పాపాత్ములం, మమ్మల్ని క్షమించండి అనగా వాళ్ళు విహ్వలభావంతో కౌగిలించుకున్నారట. ఇదే భగవంతుని లీల. ఆ తర్వాత వెంటనే పక్కకి తిరిగి నందుణ్ణి పిలిచాడు. వీళ్ళందరినీ ఇంతకాలం మేము చూడలేకపోయాం, మా అసలు అమ్మ నాన్న వీళ్ళే, అది మీకు తెలిసే ఉంటుంది చూజాయిగా. దేవకీ వసుదేవులు కన్న తల్లిదండ్రులు, మీరు ఏ విషయం తెలియపోయినా నన్నే కన్నబిడ్డగా భావించి ఎంతో ప్రేమతో పెంచారు, నాకు కూడా మీ ప్రేమ వంటి ప్రేమ ఇంతవరకు ఎవరూ రుచి చూపించలేదు. కృష్ణుడు చాలా గొప్ప మాట అన్నాడండి. నందుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కరుస్తూ కృష్ణుడు చెప్పిన మాట, తండ్రిని చూడము తల్లి చూడము యశోదాదేవియున్ నీవు మా తండ్రిని తల్లియునంచు నెంచెదము, సద్ధర్మంబుల తొల్లి ఏ తండ్రుల్ బిడ్డలనిట్లు పెంచిరి, భవత్సౌజన్య భావంబునన్ తండ్రి ఎంతటి వారమైతిమి గదా తత్వయో లీలలను. మేము పుట్టాక కన్న తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు, యశోదాదేవి నువ్వు మా తండ్రి తల్లి అనుకున్నావు. ఇక్కడ మాట వింటున్నారా మీరు, యశోదాదేవియు నీవు మా తండ్రిని తల్లియునంచు నించదము. యశోద తండ్రిట, ఈయన తల్లిట. యశోద తల్లి, నువ్వు తండ్రి అనాలి కదా, కానీ యశోద నువ్వు తండ్రి తల్లి అనుకున్నావు. అంటే ఎవరు తండ్రి ఎవరు తల్లో తెలియనంత ప్రేమగా పెంచారు మీరు. ఒక్కొక్కప్పుడు నిజం చెప్పాలంటే మా అమ్మ ఒక్కసారైనా మందలించింది, నువ్వు మందలించకుండా తల్లి దగ్గర ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ చూపించావు, కాబట్టి నువ్వే తల్లివి అనిపిస్తుంది, ఆవిడ తండ్రి అనిపిస్తుంది. ఒక్కోసారి ఆవిడ తల్లి, నువ్వు తండ్రి, ఎవరు తల్లి ఎవరు తండ్రి అనే భేదం లేకుండా మీ ఇద్దరూ అంత ప్రేమగా పెంచారని చెప్పడానికి కృష్ణుడు ఆ మాట అన్నాడు. ఆలోచించండి, ఒక్కసారైనా యశోద కృష్ణుని విసుక్కుని రోటికి కట్టింది, కానీ నందుడు కట్టాడా తిట్టాడా ఒక్క మాట అన్నాడా? ఒక్కొక్క చోట ఇంట్లో తల్లి మీద ఉండవలసిన ప్రేమ తండ్రి మీద ఎందుకు ఉంటుందంటే తండ్రి తల్లి పాత్ర వహిస్తాడనమాట. కొన్నేళ్లలో ఆడవాళ్లే తిడతారు పిల్లల్ని, కానీ మగవాళ్ళు తిట్టలేరు. కొన్ని చోట్ల తండ్రి తిడతాడు, తల్లి వెనకేసుకొస్తుంది. ఇక్కడ ఇద్దరూ వెనకేసుకొచ్చారు నన్ను, కానీ ఒక్కసారి కూడా విసుక్కొని వాడివి నువ్వు, అందుకే నిన్ను చూస్తే తల్లిలా, ఒక్కొక్కప్పుడు యశోదను చూస్తే తండ్రిలా అనిపిస్తుంది. ఆహా, పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తూ వాళ్ళని ఏమాత్రము విసుక్కోకుండా కసుక్కోకుండా వాళ్ళకి లోటు లేకుండా చూస్తూ, అలాగని వాళ్ళని పాడవ్వకుండా చూస్తూ వాళ్ళని గొప్పవాళ్ళుగా ఎవరు చేయగలుగుతారు మీ ఇద్దరు తప్ప? కాబట్టి తల్లిదండ్రి అంటే మీరే. తండ్రి, మీ ప్రేమ వల్ల మేము ఇంతవాళ్ళం అయ్యాం. ఇవాళ ఈ శరీరం ఇలా పెరిగిందంటే, శత్రువుల్ని చంపగలిగే బలం మాకు వచ్చిందంటే, ఇంతమంది మమ్మల్ని పొగుడుతున్నారంటే తల్లిదండ్రులైన మీరే కారకులు. మీకు భక్తితో వినయంతో నమస్కరిస్తున్నాను. ఇన్నాళ్ళు మీ దగ్గర ఉన్నాను, వీళ్ళకి దూరంగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉండవలసిన అవసరం వచ్చింది. ఇక ఈ క్షణం నుంచి వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి ఆనందం కలిగించి శత్రువుల్ని నాశనం చేసి దుష్ట శిక్షణ చేసి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీకు దర్శనమిస్తాను. నేను లేను అనే బాధతో అమ్మ అన్నం తినకుండా ఉపవాసం ఉంటే నా మీద ఒట్టని చెప్పు, ఆవిడ అన్నం తినవలసిందే ఉండవలసిందే. ఎందుకంటే యశోద కృష్ణుడు కనపడకపోతే తిండి తిందవు, అందుకని అమ్మని జాగ్రత్తగా చూడు, ఆమె ఆరోగ్యంగా ఉండకపోతే నా మీద ఒట్టని నేను చెప్పానని చెప్పు, ఆవిడ శుభ్రంగా వేళకి తింటుంది. ఇక్కడి వారికి మేలు చేసినప్పుడు సమయం చూసి మీకు దర్శనమిస్తాను. ప్రస్తుతం ఇక మీరు వెళ్ళిరండి, ఇక్కడ పనులు నేను చూసుకోవాలనగానే పాపం నందుడు వెళ్ళిరా అనగానే వెళ్ళడానికి మనస్సు అంగీకరించలేదు. కృష్ణుడు లేకుండా వెనక్కి ఏం పెడతాడండి? అందుకే సించంతౌ అశ్రుధారాభిహి, కళ్ళ వెంబడి అలా కన్నీళ్లు కారిపోతున్నాయి, తల పక్కకి తిప్పుకుంటాడు, కృష్ణుడిని చూడలేడు, చూస్తే వదిలి వెళ్ళలేడు. స్నేహంతో ప్రేమతో కంఠమేమో గద్గదమైపోయింది, అంతకంతకి వాత్సల్యం పెరిగింది. తల ఇలా ఉంచుకున్నాడు, నాయనా నువ్వు లేకపోతే ఇంటికెళ్ళి మీ అమ్మకి ఏం చెప్పను అన్నట్టుగా. కృష్ణుడు మళ్ళీ మళ్ళీ నచ్చ చెప్పి ఈ నందుణ్ణి గోపాలకుల్ని వెనక్కి పంపేశాట. ఆ వెడుతున్నప్పుడు నందుడి శరీరాన్ని చూచినటువంటి వాడు నందుడు అసలు బతుకుతాడా లేదా అనుకున్నారట. అంతటి ప్రేమతో ప్రణయ విహ్వలభావంతో వెళ్ళాడు. విహ్వలభావం అంటే ఏమిటనమాట, ఇంకా ఆ మనిషి లేకపోతే వాళ్ళ శరీరం పనిచేయదు, వణుకుతుంది, కాళ్ళు కదులుతాయి, చేతులు కదులుతాయి, కంఠం గద్గదం అయిపోతుంది, కన్నీళ్ళు వస్తాయి, అది అతి ప్రేమ. ఆ ప్రేమతోటే కృష్ణుడి మాట కాదనలేక వెళ్ళాట. అలాంటి బంధం చూస్తే పైనున్న దేవతలే బాధపడ్డారు, అయ్యో నంద ఆ కృష్ణుడి వదిలి నువ్వు వెడుతున్నప్పుడు నీకు వచ్చిన బాధ చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది అన్నారు వాళ్ళు. చూచారు, ఈ 8 ఏళ్ళు నిండేదాకానే కృష్ణుడు అక్కడ ఉన్నాడు, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడో ముసలాడయ్యాక దర్శనమిచ్చాడు. ఒక్క పెళ్ళికి కూడా ఇన్విటేషన్ పంపలేదు, వాట్సాప్గా కూడా పంపలేదు కనీసం. కారణం ఏం చేస్తాం మరి, వాళ్ళ కోరిక అది. ఒకప్పుడు ఈ నందుడు యశోద కూడా వసువులకి రాజు రాణి, వసువులని కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవతల్లో ఒక జాతి వాళ్ళు. ఈ వసువులందరికీ రాజుగారి పేరు ద్రోణుడు, అంటే ఈ కౌరవ పాండవులకి విలువిద్య నేర్పిన ద్రోణుడు కాకుండా ఈయన ఇంకో ద్రోణుడు, వసువులకి రాజు. ఆ ద్రోణుడి భార్య పేరు ధర, వాళ్ళు పరమ కృష్ణ భక్తులు. బ్రహ్మదేవుడు ఒక రోజున వాళ్ళ దగ్గరకు వచ్చాడు, మీరు కొంతకాలం భూలోకంలో గోపాలకులుగా పుట్టండి, వ్రేపల్లిలో కొంతకాలం పాటు మీరు కూడా గోవులు మేపుతూ ఉండండి అనగా, అలా మేము భూలోకంలో పుట్టమండి బాబు, మానవ జన్మ అంటే మాకు చికాకు, మానవ జన్మలో ఏముంది సుఖం, పుడతాం పెరుగుతాం, ఈ మధ్యలో రోగాలు, స్కూల్లో వేస్తే ఆ స్కూల్స్లో చదువుకోవడానికి బాధ, ఆన్లైన్ క్లాసులు, కరోనా వస్తే అదో బాధ, ముక్కులకు గుడ్లు కట్టుకోలేక నానా బాధ, చీటికి మాటికి ఈ మెడికల్ మాఫియా వాళ్ళు లేని దాన్ని అమ్మో ఇంకేముంది కరోనాను బెదిరించి ఆ మందులు వాడేలా చేస్తూ ఉంటారు, దాంతో జనాలు వణికిపోతూ ఉంటారు. ఒక వెంగ కాదు ఇదంతా, అయ్యాక పెళ్ళి అయ్యాక పెటాకులు అయ్యాక ముసలితనం, మళ్ళీ ముసలితనంలో కాళ్ళు చేతులు కదలవు, ఆ రోగాలతో తీసుకు చావడాలు, చచ్చాక మళ్ళీ జన్మెత్తడాలు, ఈ బాధలన్నీ ఎందుకు వచ్చింది మాకు? దేవతలం గనక జరా మరణములు లేకుండా సుఖంగా ఉన్నాం, మానవులకి జన్మ దుఃఖం, జరా దుఃఖం అంటే ముసలితనం దుఃఖం, భార్యాభర్తల బంధం అదొక దుఃఖం, ఆఖరన మృత్యు దుఃఖం. ఈ దుఃఖాలు లేని దేవజన్మ గొప్పది, అందుకని మానవ జన్మ ఎత్తము అన్నారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మనవి, పుణ్యం క్షీణించాక మళ్ళీ మానవలోకంలో మీరు పుట్టక తప్పదు, మానవులు మీరనుకున్నంత ధూర్తులు కారు, ఈ ముసలితనం చావు పక్కన పెడితే ముక్తి మాత్రం ఒక్క మానవులకి మాత్రమే వస్తుంది, దేవతలకు రాదు. ఎందుకంటే దేవతలు ముక్తి పొందాలంటే భూలోకంలో మళ్ళీ పుట్టి తపస్సు చేయవలసిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, దేవతల యొక్క పుణ్యం క్షీణించాక ఆ సుఖాలు అయ్యాక మళ్ళీ భూలోకంలో పుడతారు. అదేదో నేను చెప్పాను కనుక మీరు పుట్టండి, పుట్టి భూలోకంలో ఉంటే నా అనుగ్రహం వల్ల మీకు ముక్తి రావచ్చు. మానవులు ఎంత కష్టాల పాలైనా భగవన్ నామస్మరణ వల్ల ముక్తి పొందుతారు. పద్మాకర్ గారు ఉపన్యాసాలు ఉంటే గ్యారంటీగా ఈ జన్మలోనే ముక్తి వస్తుంది అనగా, సరే బ్రహ్మదేవుడు అంతటి వాడు భూలోకంలో పుట్టమంటున్నాడు, ఆయన మాట కాదనడం ఎందుకు అనుకుని వాళ్ళు ఆలోచించుకుని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని బాగా ఆలోచించుకుని ఇలా అన్నారు, బ్రహ్మదేవ నీవు చెప్పినట్టుగా మేము భూలోకంలో పుడతాం, కానీ పుట్టాక మాకు ఒక వరం ఇస్తేనే పుడతాం. అనగా ఏం వరం కావాలి, అన్నాడు బ్రహ్మ. విశ్వేశ్వరుడైన విష్ణుదేవుణ్ణి మేము 8 ఏళ్ల వరకు మా పిల్లవాడి కింద భావించి పెంచి సేవించి పోషించే భాగ్యం ప్రసాదించు అన్నారు. పోనీ 8 ఏళ్ల వరకు ఎందుకు, యావత్ జీవితం పోషించేటట్టుగా అడగచ్చుగా. ఏమిటో తెలియకుండానే నాలిక మడతబడి కాస్త కృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు 8 ఏళ్ల వరకు బాల్యమే, అప్పటి వరకు అతన్ని మేము మా పుత్రుడి కింద భావించాలి, పోషించాలి, ప్రేమించాలి, ఈ భాగ్యం ప్రసాదించమరగా తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఆ ద్రోణుడి నందుడై జనించే, ఆ ద్రోణుడే నందుడిగా పుట్టాడు. ధర యశోదయ్యే, ధర యశోదయ్యింది. బ్రహ్మదేవుడు అందుకనే వాళ్ళకిచ్చిన వరాన్ని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పి, నేను వాళ్ళకి వరం ఇచ్చాను స్వామి, ఆ వరాన్ని మన్నించు అన్నాడు. దేవకీ వసుదేవులకి పుత్రుడై పుట్టినప్పటికీ బ్రహ్మగారిచ్చిన వరము ఏమాత్రము వ్యర్థం చెయ్యకూడదు గనక, దాన్ని పాటించాలి గనక, కృష్ణుడు వారి పుత్రుడిగా పుట్టి వీరి దగ్గరికి చేరి 8 ఏళ్ళు నిండేదాకా అక్కడ ఉండి వాళ్ళ ప్రేమ స్వీకరించాడు. ఇప్పుడు ఆ వరం అయిపోయింది, అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక మళ్ళీ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఏ విధమైనటువంటి ముచ్చట్లు చూపించలేదు, ఆయన పెళ్ళిళ్ళు కూడా చూపించలేదు. అందుకనే వరాలు కోరుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోరుకోవాలి. తీరా విష్ణుమూర్తి కనపడి ఏం కావాలి కోరుకోవంటే అరండల్పేట అంతా రాసిచ్చేయంటే, అరండల్పేటలో ఎంతకాలం ఉంటావు నీ మొహం, ఆ తర్వాత అది డల్ అయిపోతావు కదా. అక్కడ అరండల్లే కొంతకాలానికి డల్, ఆ తర్వాత మన లైఫే నిల్. కాబట్టి కోరుకునేది ఏదో కాస్త ఫుల్ మోక్షం అడగాలి. అది కోరుకోలేమండి, ఎందుకో తెలియదు కానీ ఎప్పుడొచ్చినా సరే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందండి అంటాడు. 40 ఏళ్ళు వచ్చాక ఇంకెందుకు నీకు పెళ్ళి హాయిగా. అందుకని ఆ మధ్యన ఒక ఆవిడ 50 ఏళ్ళు దాటాక వచ్చి, ఏమండి నన్ను సువాసినిని చేయడానికి మార్గం చెప్పండి అంటే, సువాసిని బదులు సన్యాసిని చేస్తానమ్మా అన్నాను. మరి ఏం కుదరదు, జాతకం ప్రకారం లేదు, ఆ వయసు దొరకరు, ఆవిడ కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి నేను, నా శక్తి సరిపోదు, వద్దంటే విందవు, నాకు పెళ్ళి పెళ్ళి అంది. అందుకని ఇక ఓ పని చేయమ్మా, ఎందుకు వచ్చింది ఇక 50 దాటే, కాబట్టి సువాసిని బదులుగా నా మాట విని సన్యాసిని అయితే తరిస్తావంటే, ఆవిడ నవ్వి, ఊరుకోండి గురువు గారు అలాగే అంటారు. 50 ఏళ్ళకి అప్పుడే సన్యాసం ఏంటండి, ఏదో 88 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చాక సన్యాసం అంటే బాగుంటుంది, కాస్త దయతో పెళ్లి చేయండి అండి. నిజంగానండి పాపం, ఇందులో నేనేం అత్యత్తి అట్లు పలకట్లా, గురువుగారి నోటి నుంచి మాట వరకు కూడా అసత్యం రాదు. సరే ఇంకా ఆవిడ కోసం ఏదో పారాయణ ఇచ్చామనుకోండి, ఆ పారాయణం చేసుకుంటే దేవుడు అనుగ్రహించి పెళ్ళి అయితే పెళ్ళి అవ్వాలని నేను కోరుకుంటాను. జాతకం ఇచ్చా లేదు, అక్కడ వచ్చింది చెప్పను, ఉంటే చేయగలం, లేదు పోను, లేదంటే ఏదన్నా చెబితే వినరు. ఇలాంటి వాళ్ళని బాగు చేయడానికి ఎన్ని కష్టాలు పడుతూ ఉంటాము మేము. గురువుల కష్టాలు గురువులు, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, గురువుగారి కష్టం గురువుగారిది, శిష్యుడి కష్టం శిష్యుడిది, వినేవాళ్ళ కష్టాలు వినేవాళ్ళు, కాబట్టి ఎన్ని గొడవలు అందరి కష్టాలు అందరివే. అందువల్ల 8 ఏళ్ళు మాత్రమే కృష్ణుడి యొక్క అనుగ్రహం వాళ్ళు పొందారన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఉగ్రసేనుణ్ణి పిలిచి, ఉగ్రసేన మహారాజా, కంసుడి లాంటి పాపాత్ముడికి తండ్రి అవ్వడం వల్ల నువ్వు చాలా కాలం నుంచి చెరసాల పాలయ్యి ఎన్నో కష్టాలు అనుభవించావు, ఆ కష్టాలన్నీ ఇప్పుడు మేము ఒగ్గడించలేము, చెప్పలేము. పూర్వం యయాతి మహారాజు ద్వాపర యుగాంతం వరకు మా యదువంశీయులకి రాజ్యార్హత లేకుండా శపించటం వల్ల మేము నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాం, అందుకే నువ్వు నీ కొడుకు రాజులయ్యారు, మేమేమో మీకు పన్ను కడుతూ రాజ్యమంతా మాదైనా నిన్ను సేవించాం, ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చో, ధర్మాత్ముడివి, నా అంతటి వాడు నిన్ను సేవిస్తూ ఉంటాడు. ఎంత మాట అన్నాడండి కృష్ణుడు, మయి భృత్య ఉపాసీనో, నా వంటి వాడు నీకు భృత్యుడిగా సేవ చేస్తూ ఉండగా, సింహాసనం మీద నువ్వు కూర్చునుండగా నిన్ను దేవతలు కూడా సేవిస్తారు, ఎవరు ఈ మధురా నగరం కేసి కన్నెత్తి చూడలేరు, నీకు కానుకలు ఇస్తారు, ఇంక ఇతర రాజుల సంగతి చెప్పేదే ఉంది, అందరూ నిన్ను సేవిస్తారు అని మళ్ళీ కంసుడి తండ్రినే రాజుని చేశాడు. ఆ తర్వాత ఎంతోమందిని కంసుడి చెరసాల్లో పెట్టాడు, వాళ్ళందరినీ విడిపించాడు. ఈ కంసుడి భయంతో పాపం యదువంశస్థులు తలోదిక్కుకి పారిపోయి తలదాచుకున్నారట, దిక్కులేక ఆస్తులు వదిలేసుకుని, ఏది కాశ్మీర్ వదిలి కాశ్మీర్ పండిట్లు పారిపోయినట్లుగా. పాపం వాళ్ళందరినీ పిలిచేటండి, నాకు ఈ చదివినప్పుడల్లా ఆ కాశ్మీర్ ఫైల్సే గుర్తొస్తాయి. సర్వాన్ స్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యః కంస భయాకులాన్ యదు వృష్ణి అంధక మధు దాశార్హ కుకురాదికాన్, యదువంశస్థులు వృష్ణివంశస్థులు, అంధకులు, మధువులు, దాశార్హులు, కుకురులు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది కంసుడి దెబ్బకి అడిలిపోయి చావగా మిగిలిన వాళ్ళు పారిపోయి ఆస్తులన్నీ వదిలి ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారట. వారందరినీ పిలిచేటండి పాపం వాళ్ళందరినీ. విదేశ ఆవాస కరిసితాన్, విదేశాల్లో ఆస్తులు పోవటం వల్ల ఇక్కడ ఆస్తులు పోయాయి, విదేశాల్లో ఉన్నారు, కరిసితాన్, చిక్కిపోయారట పాపం వాళ్ళు. సరైన తిండి లేక ఆస్తి లేక కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండడంతో చిక్కిపోయారు. వాళ్ళందరినీ పిలిపించేశాడు ఆయన. మళ్ళీ భారతదేశంలోకి కృష్ణుడు వచ్చాడు కదా, కాశ్మీర్లోకి పండితులు వెళ్ళేలాగా చేస్తున్నాడు కదా అనిపిస్తుంది నాకు ఈ మధ్య. వాళ్ళందరికీ ఇదిగో ఈలు నీదే కదా, ఈలు నీదే కదా, మీ ఆస్తులు మీరు తీసుకోండి, ఇంక మీదట అందరూ మధురానగరంలోకి, 370 ఆర్టికల్ రద్దు చేసేసాం, మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. ధనాది సంపదలతో అందరూ సంతోషం పొందారు. ఆహా, ఎన్నాళ్ళైంది కృష్ణ ఈ మధురానగరంలోకి అడుగు పెట్టి అని పాపం వాళ్ళంతా కృష్ణుడిని పదే పదే ప్రశంసించారు. ఈ చదువుతున్న పడల్లా కళ్ళు చెమరుస్తాయి, గుండె కంపిస్తుంది. భారతీయులం కదండి మనం, మన వాళ్ళు తలోచాటికి వెళ్ళి తిండి తిప్పలేక బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో అనిపించడం సహజం, అనిపించి బాధపడడం సహజం. కృష్ణుడి అనుగ్రహంతో వాళ్ళంతా సుఖపడగానే అమ్మాయ మళ్ళీ పాపం వాళ్ళంతా తిరిగి వారి వారి ఆస్తులు పొందారు, ఆరోగ్యం పొందారని తెలుసుకుని మనము సంతోషిస్తాం. అనంతరం శుభముహూర్తంలో గర్గాచార్యుణ్ణి కులపురోహితుణ్ణి పిలిపించారు. ఎందుకంటే 8 ఏళ్ళు నిండాయి, ఇంక ఉపనయనం అవ్వాలి. అందుకని కృష్ణుడికి బలరాముడికి ఒకే శుభముహూర్తంలో గాయత్రీ మంత్రోపదేశం చేయించారు, వారికి ఉపనయనం జరిపించారు. ఉపనయనం అవ్వకుండా బ్రహ్మచర్య దీక్ష తీసుకోకుండా విద్యాభ్యాసానికి వెళ్ళేవారు కాదు పూర్వం. పూర్వం ఎప్పుడు కూడా 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి గురుకులానికి పంపితే అప్పుడు నియమనిష్టలతో చదువుకునేవారు. నియమనిష్టలతో చదువుకోవాలి, అవి లేకుండా చదవకూడదు. చదువుకునే వాళ్ళకి బ్రహ్మచర్య దీక్ష అంటే ఏమిటనమాట, గురువు గారి దగ్గరే ఉండాలి, ఎక్కువ ఆహారం ఆశించకూడదు, రుచులు అడగకూడదు, నేల మీద చాపేసుకు పడుకోవాలి, సీరియల్స్ చూడకూడదు, వాట్సాప్లు ఫోన్లు ఈ టచ్ స్క్రీన్లు ఇవ్వకూడదు, కుటుంబంతో బంధం తక్కువగా ఉండాలి. అక్కడే ఉండి 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఇంకా గురుకులంలో చదువుకునేవారు. అందుకే అంత పండితులు అంత గొప్పవాళ్ళు అయ్యారండి, అన్ని విద్యల్లో అరితీరారు. ఇప్పుడు రోజు మన ఇంట్లో పెట్టుకుని రాగానే అందరికీ ఇవ్వడమే, ఏది మొబైల్స్, అవి కూడా 25,000, ఐఫోన్లుట, టచ్ స్క్రీన్లుట, ఈ టచ్ స్క్రీన్లు పిచ్చి స్క్రీన్ల కింద నొక్కి 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 వేళ్ళన్నీ పాడైపోవడం, అలా గుడ్లప్ప కిందకు చూడడం, తల్లిదండ్రుల మాట వినరు, చదువులు లేవు, సంజలు లేవు, పాడైపోతూ ఉంటే ఏమైపోతుందండి దేశం? పిల్లలకి ఆ ఫోన్లు ఇవ్వకూడదు. ఏదైనా అత్యవసరమైతే వాళ్ళ కోసం ఈ టచ్ స్క్రీన్ కానీ దిక్కుమాలిన ఫోన్ ఇవ్వాలి, ఏది కమ్యూనికేషన్ కోసం. ఇళ్లల్లోనూ సీరియల్స్ టీవీలే, ఎప్పుడు చూసినా అవే లోకం. అసలు ఎవరెవరితోనే మాట్లాడుతున్నారా? తల్లి తల్లే, తండ్రి తండ్రే, కొడుకు కొడుకే, కూతురు కూతురే, ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళామంటే అంటే వచ్చావా అన్నట్టుగా, అబ్బే ఎవడో పట్టించుకోడు, ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. బంధువులు వెళ్ళకెళ్ళాలంటే భయం, ఏదో మీలాంటి భక్తులు కాబట్టి ఇంకా గురువుగారు వచ్చారని కనీసం స్వాగతం పలుకుతున్నారు, ఏ ఏళ్లల్లో లేదు. పెళ్ళికి పిలుస్తారా? పెళ్ళిలో కూడానండి, ఎవడి ఫోన్ వాడానండి, బావిదారు గొడవా? పెళ్ళిళ్ళలో కూడా పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూసేవాడు ఎవడు లేడు, ఎవడు కూడా అనమాట. సిక్సర్ అని అరవడం ఒక్కొక్కడి మధ్యలో, ఈ మధ్య దిక్కుమాలి ఒకటి కదా ఐపీఎల్, దాంతో ఇంకా పెళ్ళి ఏమిది, పెళ్ళి లేదు, కిళ్ళి లేదు, ఏమీ లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లిపేటల మీద కూర్చుంటారా? ఇద్దరు సాఫ్ట్వేర్లే, ఇద్దరు సాఫ్ట్లే, ఈయన కంప్యూటర్ ఈయనే, ఇది పెళ్లిపేటల మీద. పాప ఈ లోపు రోహితులు వారు జీలకర్ర బెల్లం పెట్టండి అనగానే జీలకర్ర బెల్లం ఆ కంప్యూటర్ మీద పెట్టేసేటవాళ్ళు, ల్యాప్టాప్ మీద, ల్యాప్టాప్నే పెళ్లి చేసుకుంటున్నది ఆవిడ బాబు అన్నాడు పాప పంతులు గారు కొంచెం పెద్ద ఆయన కనుక. ఓ ఇక్కడ పెట్టేంటండి అని ఆ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల ల్యాప్టాప్ దెబ్బతిందిట, మళ్ళీ ఇప్పుడు భార్యను ఎత్తి మీద పెట్టాడు. ఆవిడ కూడా అసలు ఎవడు ఎత్తి మీద చేయడతాడో తెలియదు, ఆ పెట్టేవాడు మొగుడో కదో తెలియదు. ఆ పక్కన కూర్చుని ఆవిడ టిక్ 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 కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను ఇప్పుడు అంటుంది. ఇంతలో మధ్యలో పాపం మా పురోహితుల వారు, ఏమమ్మా కాన్ఫరెన్స్ పక్కనట్టమ్మా, ఇది కాన్ఫిడెన్షియల్ తల్లి, ఆయన నెత్తి మీద పెడుతున్నాడంటే అప్పుడు ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ ఎవడో ఒక ఆయన నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాలట అంటుంది ఆవిడ. ఇలా అయిపోయే పెళ్ళిళ్ళు. ఏమన్నా అంటే మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి కదండి అండం, ఆడెవడో అదేదో సినిమాలో ఉంటుందిలేండి, నాకున్నది ఒక చెల్లి, ఆ చెల్లికి చెయ్యాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటాడు వాడు.
అలా తయారైపోతే దేశం ఏమైపోతుందో తెలియక బాధపడి అప్పుడప్పుడు ఇలా అంటాం. అలా అంటే మీరు అనకూడదండి, మీ పురాణం చాలండి అంటారు ఒప్పించాడు. ఇంకేం చెబుతామండి, ఏమీ చెప్పకపోతే ఈ ధర్మములు ఏమీ లేకపోతే ఇంక పురాణం ఏమిటది? పురాణం అంటే కృష్ణుడు పుట్టాడు, వెన్న తిన్నాడు, రుక్మిణిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు, అవతారం చాలించాడు, ఇదే పెళ్ళే. ఆయా దేశకాలమాన పరిస్థితులకు తగిన ధర్మములు చెప్పక అధర్మములను ఖండించక చెప్పేదాన్ని పురాణం అనరు. గుర్తుపెట్టుకోండి, పురాణం అంటే దేశ కాల మాన పరిస్థితులకు తగిన రీతిలో చెప్పాలి, ప్రజలను ఉద్బోధించాలి. ఈ పురాణం పేరుతో శివాజీ అని వాళ్ళమ్మ జిజియాబాయి ఇదిగో వెళ్ళు ఆ ఔరంగజేబుని జయించు మన ధర్మం స్థాపించు అని చెప్పింది కాబట్టి ఔరంగజేబు పక్కకి వెళ్ళాడు. శివాజీ గారు మన కాశీ మనకిచ్చాడు, మన గుళ్ళు మనకిచ్చాడు. అప్పుడు చెప్పిన చెప్పితే ఏమవుతుందండి ఆవిడ, మరే మనకెందుకురా గుళ్ళోకి వెళదాం, ప్రసాదం తిందాం, చస్తే చస్తాం అని ఉంటే ఇవాళ మనకి దక్కేది కాదు, కాశీ దక్కేది కాదు. మహాత్ములైన ఋషులంతా కూడా అలాగే చేశారు. రామ నువ్వింట్లో కూర్చోవడం కాదు, నా యజ్ఞ రక్షణకి రా, మారీచ స్వభావుల్ని చంపు, తాటకని చీల్చు అని విశ్వామిత్రుడు కనుక ధర్మాన్ని బోధించి, ఆనాటి ధర్మాన్ని బోధించి రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళకపోతే రామాయణం లేదు. అలాగే కృష్ణుడిని గురువులు బోధించకపోతే ఇవాళ భాగవతం లేదు. ఇలా ఎన్నెన్నో చోట్ల ఎంతోమంది తల్లులే ఇంట్లో సమకాలీన అంశములతో కూడిన పురాణం చెప్పారు, చెప్పి ఈ దేశాన్ని రక్షించారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే అలాంటి వాళ్ళు కింద అనిపిస్తున్నారు, ధర్మరక్షణ చేస్తారని నమ్ముతున్నాను. అందువల్ల ఎందుకంటే ఉపనయనం చేసి బ్రహ్మచర్య దీక్షతో ఉంటే ఏ వ్యసనములు ఉండవు గనక గురువు పెట్టిందే తింటూ గురువు సేవ చేస్తూ కుటుంబంతో సంబంధం లేకుండా ఉంటే అనేక విద్యలలో పండితులు అవుతారు, సుశిక్షితులు అవుతారు. ఆ గురువులు అటువంటి వాళ్ళు, శిష్యులు అటువంటి వాళ్ళు. గురువులు ధర్మాత్ములు, పిల్లల్ని ఏది చదువుకునే పిల్లల్ని కన్న బిడ్డల్లా చూసేవారు వారు. అటువంటి చోటకి వెళ్ళాలంటే ముందు ఉపనయనం అవ్వాలి. ఉపనయనం అవ్వగానే వెంటనే వీళ్ళిద్దరూ కలిసి కాశీకి వెళ్ళారు. కాశ్యం సాందీప నిమ్నామ హ్యవంతి పురవాసినం. ఒకప్పుడు ఉజ్జయినిలో అంటే అవంతిపురంలో సాందీపని అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన అక్కడ గురుకులం నడవక కాశీ వచ్చాడు, అందుకే కాశ్యాం అన్నారు. తెలియక ఎందుకో కానీ కాశ్యం అంటే కాశ్యప గోత్రదుడు అని చెప్పారు. కాశ్యానికి కాశ్యప గోత్రదుడికి ఏమైనా అర్థం ఉందా? తాత్పర్యం రాసేవాడికి కూడా ఒకసారి బుర్ర ఉండదో ఏమిటో తెలియదు, కానీ ఇష్టంతో రాసిపారేయటమే. తెలుగులో పోతన గారు ఒక్కడే కరెక్ట్గా అనువాదం చేశాడు, అందుకే ఆయన జ్ఞాని గనక కాశీపురంబు చేరి తత్తీరంబున అవంతీపుర నివాసియు అని వచనంలో సుస్పష్టంగా పోతన గారు అనువాదం చేశారు. కాబట్టి కాశీలో ఉన్నది ఎవరు, బలరామకృష్ణులు చదువుకున్న గురుకులం కాశీ. కానీ ఆ కాశీలో గురుకులం పెట్టిన ఆయన నేటివ్ ప్లేస్ మాత్రం అవంతి, అంటే ఇవాళ మనం ఉజ్జయిని అని పిలుస్తున్నామే ఆ ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉందది. రేపు ఆగస్టులో ఆ ఉజ్జయిని అవంతిపురానికి వెడుతున్నాం మేము, వీరున్న వాళ్ళు రాగలిగితే రండి. చాలా అద్భుతమైన దివ్యస్థలం. ఇప్పటికీ ఒకప్పటి ఆ సాందీపని గురుకులాన్ని అట్టే పెట్టారు, కానీ తెలియక ఇక్కడికి బలరామకృష్ణులు చదువుకున్నారంటున్నారు, చదువుకోలేదు. బలరామకృష్ణులు చదువయ్యాక గురువు గారికి గురుకులం ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది నేటివ్ ప్లేస్లో అని బ్రాంచ్ ఒకటి స్థాపించారు వాళ్ళు. గురువుగారికి ప్రణవపీఠం బ్రాంచీలు లేవు అలాగా, కానీ నిజానికి కృష్ణుడు బలరాముడు చదువుకున్నది కాశీలో. కాశీ వెళ్ళారు, ఆ సాందీపని అనే గురువు దగ్గరికి వెళ్ళారు. ఆ గురువుగారు చాలా గొప్పవాడండి. ఎవరైనా తన దగ్గర విద్యకు వస్తే వెంటనే వాళ్ళకి విద్యను నేర్పేవాడు కాదు, ఒక్క సంవత్సరం మాత్రం గురుకులంలో స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు. ఓ ఏడాది పాటు ఆ గురుకులంలో వాళ్ళు తిరుగుతూ ఉంటే గురువుగారు, గురువుగారి పత్ని, కొంచెం సీనియర్ శిష్యులు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ కుర్రవాడిని పరిశీలించేవారు. గురువుగారి పత్ని ఎక్కువగా పరిశీలించేది. ఈ పిల్లవాడిని పరిశీలించి ఏమండ వీడు ఎప్పుడు వంటింట్లోనే కూర్చొని లడ్డూలు చేయండమ్మా, ఇందులో కాస్త జీడిపప్పు బాగుంటుంది, ఇందులో కొంచెం కారం బాగుంటుంది అంటాడు. వీడికి వంటలు నేర్పండి, వీడు ఫుడ్ ఎక్స్పర్ట్ అనేది. అప్పుడు గురువుగారు, ఓహో ఎప్పుడు వంటింట్లో కూర్చుంటున్నట్టు అయితే హాయిగా నీకు వంట శాస్త్రం పాకశాస్త్రం నేర్పుతానని వాడు. ఒక్కొక్కటి రాగానే అమ్మగారు డిష్కుని డిష్కు ఇలా కొట్టుకుంటే భలే ఉంటుంది కదండి అంటాడు. వాడికి తెలియకుండానే నోటమట బాక్సింగ్ గురించి వస్తుంది. వీడు కొంచెం మల్లయుద్ధం ఎక్కువ ఇష్టం అండి, కాబట్టి వీడికి బాక్సింగ్లో ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేది. ఇంకొక్కొక్కడు వచ్చి సా రీ అని పాటలు బాగా పాడతాడు. ఓహో వీడి కంఠం బాగుంది, వీడికి సంగీతం అంటే ఇష్టం, కాబట్టి వీడిని సంగీతం అనిపించి సంగీతంలో పెట్టండి అనేది.
ఇలా ఎవడిది వాడిది. ఒక్కొక్కడు ఎప్పుడు చూసినా వేదం చదివితే వీడు వేద పండితుడు అవుతాడు, ఒక్కొక్కడు వ్యాకరణం బాగా ఇష్టపడతాడనమాట, వీడికి వ్యాకరణం నేర్పండి. ఇంకొకడు ఉంటాడు సకల పురాణ ఇతిహాసాలు ఏకరు పెడతట, ఆ పురాణంలో ఇది ఉందండి మా అమ్మేలా చెప్పిందని, ఓహో వీడు పద్మాకర్ గారి శిష్యుల్లో ఉన్నాడు వీడి పురాణంలో దోసేయండి అనేది. ఇంకొకడు వచ్చి ఆవులకండి అరటిపళ్ళు పెట్టి కాస్త గడ్డి పెట్టి తోకలా తెప్పి పొదుగు మీద నీళ్లు వేసి పాలు పితికితే పాలు వస్తాయండి, ఓహో అయితే వీడు గోసంరక్షణకి పెట్టండి అనేది ఆవిడ. ఇంకొకళ్ళు ఉంటారనమాట ఈ కెమెరా ఇలా ఆన్ చేస్తే గురువుగారు యాంగిల్ బాగుంటుందండి, ఓహో అయితే కెమెరాలో శిక్షణ ఇచ్చేయండి వీడికి. ఈ విధంగా గురువుగారి పత్తిని చెప్పిన దాన్ని బట్టి ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవన్నమాట. అంతేగాని అందరినీ తీసుకెళ్ళి సాఫ్ట్వేర్లో భారేస్తాడు ఏమైపోతాడు, అందరూ మెడిసిన్నా అందరూ అమెరికా అయినా. అందుకని ఎవరికి ఏ విద్య మీద ఆసక్తి ఉంటే ఆ విద్య నేర్పడం ఆ రోజుల్లో మహాత్ములు చేసేవారు. అన్నీ నేర్పేవారు, ఒక దాంట్లో స్పెషలైజేషన్ అనమాట, ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బలరామకృష్ణుడు రాగానే గురువుగారు ఏడాది పాటు పరిశీలన లేదు ఏమీ లేదు స్పాట్ అడ్మిషన్ అన్నాడు ఆయన. ఈ ఇద్దరిని చూస్తే నాకు ఎందుకో తెలియనటువంటి ఒక గొప్ప గౌరవం కలుగుతుంది అన్నాడు. ఇక మొదలుపెట్టి పాఠం చెప్పాట 64 రోజులు అంటే కేవలం ఓన్లీ 64 డేస్లో 64 విద్యలు నేర్చేసుకున్నారు. ధనుర్వేదం, ధర్మములు, న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం, తర్కశాస్త్రం, ఆయుధ శిక్షణ, అన్వీక్షకీ విద్య, రాజనీతి, ఒకటేమిటి సమస్త విద్యలు కేవలం 64 రోజుల్లో నేర్చుకున్నారట వాళ్ళు ఏకంగా. అహోరాత్రై చతుష్షష్ట్యా, చతుష్షష్టి అంటే 64 రోజులు అహోరాత్రులట, అంటే పగలు రాత్రి విడిచిపెట్టకుండా గురువుగారు వెంటబడి వేధించి చదువుకున్నారు, రేయింబవళ్ళు చదువుకున్నారు, సమస్త కళలు అభ్యసించేశారు. ఇంకా వారికి రాని విద్య లేదు, గురువుగారికే మతిపోయింది. 25 నుంచి 25 ఏళ్ళు నానాయాతన పడి నేను కష్టపడి నేర్చుకున్న విద్యలు, దాదాపు 25 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న విద్యలు కేవలం 64 రోజుల్లో నేర్చుకున్నారు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు బాబోయ్ అనుకున్నట్ట. కారణం వాళ్ళు మామూలు వాళ్ళ. 60 దినాలుగు విద్యలు 60 దినాలుగు దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేచా. 64 విద్యలు 64 రోజుల్లో మహానుభావులు గనక నేర్పరులు గనక సులభంగా నేర్చుకున్నారు. అది కూడా ఎలాగట, ఒక్కసారే గురువుగారు చెప్పేవాడు, మళ్ళీ రెండోసారి చెప్పలేదు. ఏది సరిగ్గా వినలేదు, రెండోసారి చెప్పండి అనలేదు. కానీ వాళ్ళు అలాగా ప్లీజ్ రిపీట్ అనకుండా ఒకే ఒక్కసారి గురువుగారు చెప్పి చెప్పడంతో విని కంఠస్థం చేసి అప్పగించేస్తూ ఉంటే గురువుగారే జుట్టు పీక్కున్నాడు అనమాట వీళ్ళ పాండిత్యానికి జ్ఞానానికి. వీళ్ళు మహాత్ములు, మహిమ కలిగిన వారు అని అర్థమైపోయింది. విద్య పూర్తయ్యాక గురు శిష్యులు కలుసుకున్నారు. గురుదేవ ఇంత కష్టపడి విద్యలు నేర్పారు, కన్నబిడ్డల్లా చూశారు, భోజనం పెట్టి పాఠం చెప్పారు, మీకేం గురుదక్షిణ కావాలో కోరుకోండి, మీరు కోరుకున్న దక్షిణని మేము చెల్లిస్తామనగాని అప్పుడు గురువుగారు, నాయనలారా మా దగ్గర చాలామంది చదువుకున్నారు, బంగారం ఇచ్చిన వారు కొందరు, భూములు ఇచ్చిన వారు కొందరు, అగ్రహారాలు ఇచ్చిన వారు కొందరు, ఇలా రకరకాల ధనాలు ఇచ్చారు, ధాన్యాలు ఇచ్చారు, ఆ డబ్బు మా దగ్గర చాలానే ఉంది, వాటితోటే పిల్లలకి ఇంత అన్నం పెట్టి పాఠం చెప్పగలుగుతున్నాం, ఆ దక్షిణ మీరు మాకు ఇవ్వక్కర్లా, మీలాంటి మహాత్ములు కనపడినప్పుడు ఎవ్వరూ ఎప్పుడూ కోరుకోని దక్షిణ కోరుకోవాలి. 1 సంవత్సరం క్రితం నేను, నా భార్య, మా ఒక్కగానొక్క పుత్రుడితో కలిసి ప్రభాస తీర్థానికి వెళ్ళాం. సౌరాష్ట్రంలో సోమనాథ క్షేత్రం ఉంది కదా, అక్కడే ఉంది ప్రభాస అంటే, ఆ ప్రభాస క్షేత్రంలో స్నానానికి వెళ్ళాం. మేము గ్రహణ స్నానానికి వెళ్ళాక స్నానం చేసి ఒడ్డు మీద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే మా అబ్బాయి మా మాట వినిపించుకోకుండా సముద్రంలో కొంచెం లోపలికి వెళ్ళిపోయాడు. ఓసారి మునిగాడు కనపడ్డాడు, రెండోసారి మునిగాడు కనపడలేడు, మునిగిలేడయ్యం, మునిగి మాయమైపోయాడు, సముద్రం అతని పట్టుకుపోయి చచ్చిపోయాడు అక్కడ. అప్పటి నుంచి పైకి చెప్పకపోయినా లోపల బాధపడుతున్నాను నేను, గురుపత్తిని సంగతి చెప్పక్కర్లేదు. మేమిద్దరం ఒక్కగానొక్క కొడుకు 1 సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిపోవడం వల్ల చాలా బాధపడుతున్నాం, 1 సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిపోయిన ఆ కుర్రాన్ని యథాతథంగా పట్టుకొచ్చి మాకు ఇవ్వండి, ఇదే మాకు గురుదక్షిణ అన్నారట వాళ్ళు. అసలు ఎవడైనా అడుగుతాడా? అడిగితే మాత్రం ఇస్తారా? లాస్ట్ ఇయర్ పోయినవాడు ఈ ఏడాది కావాలి, పైగా పోయిన వెంటనే కూడా కాదు. అప్పుడు ఆ గురువుగారికి వాళ్ళు గొప్పతనం తెలుసు కాబట్టి అడిగాడు. వాళ్ళు అంత గొప్పవాళ్ళు కనుక, గురువుగారు ఇదే కదా మీ కోరిక, ఆ దక్షిణ మేము చెల్లిస్తాం, తథేతి అలాగే అని పలికారు. అలా పలికి ఆ ఇద్దరు ఒక దివ్య రథమెక్కి మహావేగంగా హుటాహుటిన కాశీక్షేత్రం నుంచి ప్రభాసకు వెళ్ళిపోయారు, సౌరాష్ట్రానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి సముద్ర తీరం దగ్గర నిలబడ్డారు. ఏ సముద్ర ఇలా రా అనగానే సముద్రుడు చేతులు కట్టుకుని గసగసలాడుతూ వచ్చాడు. అలా రాగలడు కాబట్టి వాడు పిలిచారు, లేకపోతే మనం పిలిస్తే వస్తాడా? ముంచెయ్యడు సాగర సుబుద్ధితోడను మా గురు పుత్రకు నితెమ్ము మారాడిన నీ వాగడ మౌదువు దుస్సహ వేగ రణాభీల నిశిత విశిఖాగ్నులకున్. ఓ ఈ సముద్ర, క్రిందటి సంవత్సరం మా గురువుగారి అబ్బాయి సముద్రంలో మునిగి స్నానం చేస్తూ ఉంటే వాణ్ణి ముంచి ఎత్తుకుపోయావట. ఏ మా గురువుగారంటే అంతలోకి పోయిపోయాడా? ఆయన కుమారుని నువ్వు సంహరించావా? మారు మాట్లాడకుండా కిందటి సంవత్సరం చంపేసిన మా గురువుగారు అబ్బాయిని ఎలా ఉన్నాడో అలా పట్టుకొచ్చి అప్పగించు. అప్పగించకపోతే అగ్నిజ్వాలల వంటి నా బాణాలతో నీ సముద్ర జలాలు ఎండగట్టి నిన్ను చంపి అవతల పారేస్తాను. ఒకప్పుడు ఇక్కడ సముద్రం ఉండేది, కృష్ణుడి ఆగ్రహం వల్ల అది ఎడారైపోయింది, అది కాస్త ఇసుక పర్రైపోయిందని జనం చెప్పుకుంటారు. ఏమంటాం అనగానే సముద్రుడు గసగస వణికి రెండు చేతులు జోడించి, ఇదేం అన్యాయం అండి బాబు, ప్రతి సంవత్సరం నా మీద పడతారు మీరు, రామావతారంలోనేమో బాణం ఎత్తావు, అప్పుడు వచ్చి దండం పెట్టా, ఇప్పుడు కృష్ణావతారంలో మళ్ళీ బెదిరిస్తున్నావు. నాయన, నా కూతురు లక్ష్మి, ఆవిడ పెళ్లి చేసుకున్న అల్లుడివి, ఈ దిక్కుమాలిన అల్లుడికి ఏం బుద్ధో గారు ఎప్పుడు మామగారి మీద పడిపోతూ ఉంటారు, అలా పడకూడదు సుమా అని వినయంగా పలికాడు. వంచన ఎంత లేదు యదువల్లభులారా, ప్రభాసతీర్థమందంచితమూర్తి విప్రసుతుడార్యుడు తోయములాడుచుండ ఉత్సంచలి తోర్మి యొక్కటి ప్రచండగతిం కొనిపోయే పోవగా పంచజనుండు మృంగే అతి భాసురశీలుని విప్రబాలుని. రవ్వంత మోసం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. కిందటి సంవత్సరం మీ గురువుగారి అబ్బాయి ఈ సముద్రంలో స్నానం చేయటానికి మునిగాడు, అప్పుడు నా కెరటం లోపలికి లాగింది. ఆ కెరటం లోపలికి లాగాక ఇంకో కెరటంతో బయటికి పంపేద్దామనుకున్నాను నేను. ఈలోపు నా సముద్ర జలాలలో ఒక రాక్షసుడున్నాడు, వాడి పేరు పంచజనుడు. వాడు మీ గురువుగారు అబ్బాయిని గుటుక్కుని మింగేశాడు. మీ గురువుగారు అబ్బాయిని మింగిన వాడు పంచజనుడు తప్ప నేను కాదు అనగానే వెంటనే కృష్ణుడు లోపలికి ప్రవేశించి ఓ శంఖం ఊత్తు, ఎక్కడరా పంచజనుడు అన్నట్ట. అక్కడే పంచజనుడు నిద్రపోతున్నాడు. వాడు ఉలిక్కిబడిలేచి, ఎవడరా నా నీళ్ళల్లోకి వచ్చి నా దగ్గరికి వచ్చి శంఖం ఊత్తున్నాడు అని బుస్సును పైకి లేచాడు. కృష్ణుడు ఆగ్నేయాస్త్రంతో వాడిని చంపి, వాడిని చీల్చి, వాడి పొట్టంతా చీల్చి పేగులు బయటికి తీశాడు. ఆ పేగుల్లో ఎక్కడుంటాడండి అసలు? సంవత్సరం క్రితం మింగేసిన కుర్రాన్ని పేగులు చీల్చి వెతికట్ట కృష్ణుడు. ఆయనకి తెలీదా? తెలుసు, కానీ ఒక కారణం చేత వెతికాడు. ఈ పంచజనుడి కడుపులో ఒక శంఖం ఉంది, అదే పాంచజన్యం. పంచజనుడి కడుపులో ఉండడం వల్ల పాంచజన్యం అన్నారు. ఈ పశ్చిమ సముద్రంలో ద్వారక దగ్గర ఉన్న సముద్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవడైనా చచ్చిపోతే వాడి మెడకు తాడు కట్టి, ఆ తాడుకు బండరాయి కట్టి సముద్రంలో పారేస్తే సంవత్సరం తర్వాత ఆ ఎముకల్లో శంఖం తయారవుతుంది. అలాంటి వాడిని ఎవరైనా మింగితే ఆ చేప కడుపులో కూడా శంఖం తయారవుతుంది. అది ఒక్క ద్వారక ప్రత్యేకత. అందుకే గురువుగారు అబ్బాయి ఎముకలు ఒక శంఖంగా మారాయి. ఆ శంఖమును కృష్ణుడు తీసుకోవడం కోసమే పొట్ట చీల్చాడు. శంఖం బయటికి తీసి, ఆ అన్నయ్య ఈ కడుపులో కనపడటం లేదు, ఈ శంఖం పుచ్చుకుని ఇప్పుడు యమలోకానికి వెళ్ళిపోదాం, ఎవడైనా అకాల మరణం పొందితే వాడు యమలోకానికి వెడతాడు, ఏ లారీ కిందో పడి యాక్సిడెంటే చచ్చిపోయినా, లేక విషం తాగి చచ్చిపోయినా, ఇంకేదన్నా ప్రమాదం వల్ల చచ్చిపోయినా, బ్రాహ్మణ శాపానికి గురై చచ్చిపోయినా, అటువంటి వాళ్ళకి స్వర్గం ఉండదు, నరకం వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ విప్రబాలుడు గురుపుత్రుడు పంచజనుడి కడుపులో పడి చచ్చాడు గనక వాడు నరకానికి వెళ్ళి ఉంటాడు, అక్కడికి వెడదామని ఈ దివ్యరథంతో బలరాముడిని వెంట పెట్టుకుని, కృష్ణుడి శంఖాన్ని వెంట పెట్టుకుని యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి యముడి నగరం సంయమనీపురం యొక్క ప్రధాన సింహద్వారం దగ్గర నిలబడి బయని శంఖం ఊదాడు.
ఆ సమయంలో యముడు ఎవరో భూలోకం నుంచి పాపాత్ములు వస్తే ఒరే పాపాత్మ నువ్వేం పనిచేసావురా అని అడిగట. అప్పుడు చిత్రగుప్తుడు వీడు ఎప్పుడు అమ్మకి అన్నం పెట్టలేదండి, వీడు గురువుగారిని తిట్టాడండి, వాడు దుర్మార్గుడండి అని వాళ్ళందరి గురించి చెబుతున్నాడు. ఈ పాపపుణ్యములు విచారిస్తున్న యముడి చెవిలో శంఖం యొక్క శబ్దం గయ్యమని పడింది. దాంతో యముడికి కోపం వచ్చింది. అసలు యముడు ఆ శంఖారావానికి స్పృహ కోల్పోయినంత పనయ్యిందిట. అంత భయంకరమైన శబ్దం ఆయన ఎప్పుడు వినలేదు. చాలా కోపం వచ్చింది ఆయనకి. అస్మద్ బాహుబలంబుగై కొనక శంఖారావముల్ మానస అపస్మారంబుగ ఎవ్వడొక్క నగర ప్రాంతంబునంజేసే వాడు మద్విస్మేరావక రోషపావకునిచే విధ్వస్తుడై వాడు తా భస్మంబై చెడునంచు అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి అయి నా బాహుపరాక్రమాన్ని లెక్క చెయ్యక ఎవడో ఒకనొక బాలకుడు నా సింహద్వారం దగ్గరకు వచ్చి గుమ్మం ముందు నిలబడి శంఖం ఊదాడు. ఆ శంఖం వల్ల నాకే స్పృహ తప్పిపోయింది. నా ఇంటి ముందుకు వచ్చి శంఖం ఊదుతున్న ఆ కుర్రవాణ్ణి ఇప్పుడే క్షణంలో నా కోపంతో భస్మం చేస్తాను, వాణ్ణి బూడిద చేస్తాను, లేకపోతే యముడినే కాను అని యముడు యమదండం పుచ్చుకొని వాకిలి తీసుకుని బయటకు వచ్చాడు. నిజంగా ఇంకోటి ఎవడన్నా అయితే భస్మం అయిపోయేవాడేమో, కానీ తీరా యముడు ఎదురుగుండా చూస్తే రథంలో బలరామకృష్ణులు కనబడ్డారు. ఒక్క దెబ్బకి దండం పక్కన వారేసి దండం పెట్టాడు, యమదండం వదిలి దండం పెట్టాడు. మహానుభావులారా మీరా నయ్యం, ఇంకా తొందరపడి దండం ఎత్తాను కాదు. అవును మీరు స్వయంగా రావడం ఏమిటండి, కాకితో కబురు పెడితే నేనే వచ్చామండి కదా అన్నాడు యముడు. కాకులు దొరక్క మేమే వచ్చాం, మాకు చిన్న పని ఉన్నది. మా గురువుగారు అబ్బాయిని కిందటి సంవత్సరం సముద్రంలో మునిగిపోతే పంచజనుడి కడుపులో పడితే వాడిని ఇక్కడికి తీసుకొచ్చావట. మేము గురువుగారికి దక్షిణ ఇస్తామని మాట ఇచ్చాం, కాబట్టి ఆ కుర్రవాణ్ణి బ్రతికించి మాకు అప్పగించాలనగానే యముడు యమపాశాన్ని ఇలా ఊపాడు. ఆ పాశం చివర ధగధగ వెలిగిపోతూ ఒక బొటన వేలంత జ్యోతి కనపడింది. మనం మరణించాక మన ఆత్మ మన బొటన వేలంత ఉంటుంది. జ్యోతి రూపేణ భాసతే అని గరుడ పురాణం చెబుతోంది. ఒక బొటన వేలంత కాంతి రూపంలో మన ప్రాణం ఉంటుందిట. ఆ ప్రాణాన్ని పట్టుకొచ్చాడు ఆయన. ఇది చూస్తే మేమే గుర్తుపట్టలేము, ఇంకా గురువుగారు ఏం గుర్తుపెడతారు, శరీరం కూడా ఇమ్మన్నాడు ఆయన. అప్పుడు యముడు చేతితో ఊపగానే సరిగ్గా సంవత్సరం క్రితం వారి గురువుగారబ్బాయి ఎటువంటి కన్ను ముక్కు చెవి కాలు కీలు మొదలైనటువంటి వాటితో ఉన్నాడో అటువంటి ఆకారంతో ప్రత్యక్షం అయ్యాడు. యముడిని ఆశీర్వదించి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుగారికి అప్పగిస్తే గురువుగారికి ఆనందం బ్రహ్మానందం కలిగిందిట. అసలు ఆయన ఊహించలేదు. ఏదో అడిగాడు కృష్ణుడిని చచ్చిపోయిన కుర్రాన్ని తెమ్మని. కృష్ణుడు అలాగే అన్నాడు, ఈ పిల్లలు మాటిచ్చారు కానీ తేగలరా అనుకుంటున్నట్టు ఆయన. తీరా కుర్రాడు వచ్చి నాన్న అని కౌగిలించుకోగానే ఇక గురువుగారు పొందిన ఆనందం రేపటిదాకా పొందనిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.